ఆయనకు ఒక నామం ఏం చెప్పారు ఇక్కడ? ప్రణత ఆర్తి వినాశాయ. వినయముగా వంగి నమస్కరించే వారి యొక్క కష్టములను తక్షణమే నాశనము చేసే శ్రీనివాస నీ కొరకు నమస్కారం అని ప్రార్థించగానే పరమశాంతస్వరూపుడైన సత్వగుణ ప్రశస్తుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాయన నువ్వు గురుభక్తి కలిగిన వాడివి, గురువైన నారదుడి మాట విని నేనిక్కడ ఉంటానని నమ్మి ఇక్కడ నా కోసం తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమవుతానని నమ్మి ఇక్కడికి వచ్చి 12 సంవత్సరముల పాటు నియమముతో నిష్టతో నన్ను అర్చించావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక జలపాతం దగ్గర స్నానం చేసి నన్ను పూజించావు. నీ పేరు మీదుగా ఈ ప్రాంతం చక్రతీర్థము పద్మనాభ తీర్థము అని పిలువబడుతుంది. ప్రస్తుతం నీ పేరు పద్మనాభుడు, నీ పేరు మీదుగా ఈ తీర్థం పద్మనాభ తీర్థము అనబడుతుంది. కొద్ది రోజులు పోయాక నా చక్రం, నా సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో ఒక నీచక్రముణ్ణి సంహరిస్తుంది. అప్పటి నుంచి నీ పేరు మీదుగా పద్మనాభ తీర్థము అని పిలువబడుతున్న ఈ తీర్థం చక్రతీర్థం అని పిలువబడుతుంది. ఈ తీర్థం దగ్గరే నువ్వు ఉండు, నీకు వేరే కోరికలు లేవు, సంసార వ్యామోహం లేదు, ఎలాగో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని వ్యామోహం లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలనే కోరిక లేదు, స్టేట్స్కి వెళ్ళాలనే కోరిక అసలే లేదు, స్టేట్స్ మీద కోరిక లేదు కనుక ఎస్టేట్స్ సంపాదించాలనే కోరిక అసలు లేదు, ఏ ఒప్పల్లోనో 1000 గజాలు కావాలనే కోరిక లేదు. కాబట్టి నువ్వు హాయిగా కొండ మీద ఉండు. కోరికలు ఉన్నవాళ్ళు అయితే తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళమనేవాడు ఆయన. ఈయన ఎలాగో బ్రహ్మచారి, ఈ నిష్టతోటే ఇక్కడ ఉండు, బ్రహ్మచర్య నిష్టతో ఇక్కడ నన్ను గురించి తపస్సు చేయి, కొంతకాలానికి నా అనుగ్రహం పొందుతావు, వైకుంఠం కూడా పొందుతావు అన్నాడు. ఎప్పటిదాకా ఉండమన్నాడు తెలుసా ఆయన్ని? కల్పాంతం వరకు అన్నట్టు పై. చక్రతీర్థస్య తీరేత్వం ఆకల్పం పూజయస్స. కల్పాంతం అంటే మాటలకు అది ఏదో యుగాంతం అని లేదు ఆయన, ఇది కలియుగం. కలియుగాంతం వరకు అయ్యే ఇక్కడ ఉండు అంటే అది పెద్ద కష్టం కాదు. కల్పం అన్నాడు ఏకంగా, అంటే 1000 మహాయుగముల వరకు ఇక్కడ తపస్సు చేయి అన్నాడు. అప్పటి వరకు నీకే కష్టం లేకుండా చూసే బాధ్యత నాది. ఏ దుష్టుడైనా శిష్టుడవైన నీకు కష్టం కలిగిస్తే ఆ క్షణమే వాడు భ్రష్టుడవుతాడు, ఇది నా వరం అని శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు. పద్మనాభుడు ఆ తీర్థంలోనే స్నానం చేసి ఆచమనం చేసి రోజు నారాయణ స్మరణం చేసేవాడు. దొరికిన కాయలు తిన్నాడు, పళ్ళు తిన్నాడు, దొరకకపోతే ఏం పట్టించుకోలేదు. శ్రీహరి కటాక్షం వల్ల ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు. అసలు రోజు నారాయణాన్ని పిలిచేవాడికి ఆకలి దప్పిక రమ్మంటే వస్తున్నట్టండి? రాదు. నిజమైన భక్తితో తలుచుకునేవాడికి ఆకలి దప్పికల బాధ లేకుండా పరమాత్మ రక్షిస్తాడు. అంటే ఏమిటి? అసలు నీకు ఆకలి వేసినప్పుడు, దప్పిక వేసినప్పుడు నువ్వు దేనికి వెతకకుండా నీ దగ్గరికే ఆహారం పంపుతాడు, నీ దగ్గరికే నీరు వచ్చేలా చేస్తాడు. ఒకవేళ పరీక్షించాలనుకుంటే నిప్పు నీరు ఆ తిండి లేనప్పుడు కూడా కడుపులో కరకరమని ఆకలి లేకుండా చేస్తాడు, ఎలా అయినా రక్షిస్తాడు. మేము చూసాం కదండి, నాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ యాత్రలకు వచ్చిన వాళ్ళు? ఎప్పుడైనా నాతో యాత్రకు వచ్చిన వాడు ఈ పూట ఆలస్యమయ్యి ఆహారం లేక బాధపడిన వాడు ఒక్కడున్నాడా? లేడు. ఈ కూర్చున్న జయకుమార్ గారు చూశారు, మా రాఘవ్ కూడా ఓసారి మొన్న మధ్యన అదేం యాత్ర అయోధ్యకు వచ్చాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత అతనికి ఎప్పుడు ఒక్క 5 నిమిషాలు కూడా ఆలస్యం లేదు, హాయిగా పేకదాకా తినగలిగాడు. గురుగారితో వస్తే గురుగారు 1 ఇడ్లీ తింటే వాళ్ళకి 10 ఇడ్లీలు వస్తాయి. అలాగే సుఖంగా బతికారు. రైలు వేళకు వచ్చేది, మా రాజారెడ్డి గారు ఇక కనిపించిన వాడికల్లా వాటర్ బాటిల్స్ ఇచ్చేసేవారు. ఈ వచ్చిన వాళ్ళంతా భక్తులు, జయకుమార్ గారు, రాజారెడ్డి గారు, ఇంకో జయశంకర్ గారు అని ఒక ఆయన, ఇలాంటి భక్తులంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వచ్చిన వాడికి ఎక్కి దుక్కి పెట్టేశారు. బాబోయ్ మీతో యాత్రకు వస్తే ఇండైజెషన్ ఎక్కువైపోయిందని అనవాళ్ళే కానీ డైజెషన్ పవర్ తగ్గిందని వాళ్ళు, మాకు ఆకలికి తిండి దొరక్క మాడిపోతున్నాం అనవాళ్ళు లేరు. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు, అరటి పళ్ళు తెచ్చేవాడు, ఇడ్లీ తెచ్చేవాడు, చట్నీ తెచ్చేవాడు, సాంబారు తెచ్చేవాడు, అట్టు తెచ్చేవాడు, పెసరట్టు తెచ్చేవాడు, మినపొట్టు తెచ్చేవాడు, పిట్టు తెచ్చేవాడు. ఓ ఇవాళ పొట్టంతా దీంతో నిండిపోయింది. అంత హాయిగా ప్రయాణం ఎలా చేయగలిగారు అంటే అదే భగవంతుని కటాక్షం. అంటే ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఆకలికి ఎప్పుడూ మాడిపోవలసిన అవసరం రాదు. అడవిలో ఉన్న దొరుకుతుంది, అడవిలో ఉన్న మంచినీళ్ళు దొరికాయి, వేళకన్నీ దొరికాయి, సుఖంగా భగవద్ దర్శనమైంది. భగవద్ దర్శనం కూడా మాకు ఎప్పుడు ఏ కష్టం రాలేదు, ఒక్కనాడు కూడా. అన్నీ చూసాం. ఆఖరికి కాశీలో మమ్మల్ని ఆ చెన్నైలో ఉన్న శివప్రసాద్ గారు పొద్దున్నే పంపించి బిందుమాధవునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకునే భాగ్యం ఇచ్చాడండి మాకు. మేము వెళ్ళి హాయిగా మాధవుడికి అభిషేకం చేసుకున్నాం, అదంతా మీరు లైవ్లో చూశారు. అన్నపూర్ణాదేవి పూజ, అన్నపూర్ణాదేవికి డైరెక్ట్గా నేను అభిషేకం చేసుకున్నప్పుడు వీళ్ళు రాగలిగారు కూడా. అన్నపూర్ణాదేవి అభిషేకం లోపలికి ఫోన్లు ఎలా చేయరా, మాకు మాత్రం లైవ్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు కమిటీ వాళ్ళు, అక్కడ దేవస్థానం వాళ్ళు. ఇన్ని యోగాలు కలిగాయి. కారణం భగవంతుడు మన వెంట ఉన్నాడు, భగవన్నామం చేస్తున్నాము, ఆయన రక్షిస్తాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మమ్మల్ని కాపాడింది. ఎప్పుడు కష్టం రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. అందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, సంతతము నిన్ను స్మరించువానికి, సంతతము నిన్ను స్మరించువానికి, చింత వంత కమలాకాంత ఎంత దయామతి వయ్యా, అనంత ఎంత దయామతి వయ్యా. భగవంతుడు పరమదయాస్వరూపుడు, నిత్యం ఆయన్ని తలుచుకుంటే మనకి చింత ఉండదు, బాధ ఉండదు, రవ్వంతు కూడా ఉండదు పైగా. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలి, మీరు ఎప్పుడు భగవన్నామం అనుకుంటూ ఉండండి. ఆఫీస్కి వెడుతున్నారు నారాయణ అనుకోండి, స్నానానికి వెడుతున్నారు నారాయణ అనుకోండి, ఇలా పురాణానికి వస్తున్నారు నారాయణ అనుకోండి, అన్నం తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా నారాయణ అని పడుకోండి, అన్నీ శుభములే కలుగుతాయి. నారాయణ అని నోరారా పిలిస్తే ఆయన కళ్ళ ముందు వచ్చి ఆడుతాడు, పాడతాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు నృత్యం చేయడం నేను చూశానండి, అందుకని చెబుతాను నేను. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమికలేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పదసరసిజ భజనే, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. ఎంత హాయిగా ఉంటుందండి నోరుకు కూడాను. పనికి మాలిన వాళ్ళని పొగిడి అనకూడనివి అని, తినకూడనివి తిని అపవిత్రం చేసుకున్నాం మన నోరు, మన నోరు పాడైపోయింది. ఇప్పుడు నారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ అని నిరంతరం నోటితో నారాయణ స్మరణం చేస్తూ ఉంటే నోరు పరమ పవిత్రమైపోతుంది, శుద్ధి అవుతుంది. నోరు శుద్ధి చేసుకోవడానికి పేస్టులు వేస్టు, అసలైన పేస్ట్ ఇది, అసలు దంతకాంతి ఇదే. అందువల్ల ఈ పద్మనాభుడు శ్రీనివాస దర్శనానంతరం అక్కడే ఉండి కల్పాంతం వరకు నిరంతరం నారాయణ స్మరణం చేసుకుంటూ హాయిగా జీవించాడు. ఆకలి దప్పిక అన్ని పీడించలేదు, ఏ కష్టం రాలేదు, చలికాలంలో చలి బాధించలేదు, వర్షకాలంలో వర్షం బాధించలేదు, వేసవికాలంలో ఏ ఎండ ఆయన గుండుని మార్చలేదు, అంత సుఖంగా బతికాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇట్లుండగా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్యావందనం చేసుకుని మళ్ళీ నారాయణ స్మరణం ఈ పద్మనాభుడు ఆ తీర్థం దగ్గర చేసుకుంటూ ఉండగా అక్కడికి ఒక భయంకరాకారుడు వచ్చాడు. వాడు తాడి చెట్టు అంత పొడుగున్నాడు, తాళ వృక్ష ప్రమాణంలో ఉన్నాడు. ఒక తాడి చెట్టు ఎంత పొడుగుందో అంత పొడుగున్నాడు వాడు. నల్లగా ఉన్నది వాడి శరీరం, నల్లని చింతపండు ఎలా ఉంటుందో, గౌడి గేదె చర్మం ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది వాడి శరీరాకారం. ఇదిగో ఈ ఎదురుగుండా కూర్చున్న వాడి జుట్టు ఎంత నల్లగా ఉందో, అంత నల్లగా ఉంది వాడి శరీరం. కొంతమంది అదృష్టం అండి, వాళ్ళ చుట్టూ 70 ఏళ్ళు వచ్చినా నల్లగానే ఉంటుంది, మరి అదేంటో తెలియదు, అస్సలు తెల్లబడదు, పూర్వజన్మ సుకృతం. 70 ఏళ్ళు వస్తాయా, జుట్టు మాత్రం భలే చక్కగా నిఘా 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 అంటుంది కాటుకలాగా. ఏం పుణ్యం చేశారో, మరి ఏం సాధనం చేశారో, నా జుట్టు అప్పుడే బాల నిరుపు 25 ఏళ్ళకే నెరిసిపోయింది, కొంచెం మీసాలు నెరిసిపోయి, ఇంత చేసిన వయసు ఎంతండి 7 ఏళ్ళు అయినా నెరిసిపోయిందా, కానీ వాళ్ళకి నెరవదు ఏమిటో. అలా నెరవని నల్లగా ఉండే జుట్టు కలిగినటువంటి వాళ్ళ జుట్టు ఎలా ఉందో, వాడి చర్మం ఎలా ఉందట, రాక్షసుడి చర్మం, నోట్లో పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు వాడు, ఇంత పెద్ద ముక్కుతో విశాలమైన నోరుతో ఆమ్మ నరుచుకుంటూ వచ్చాడు రాక్షసుడు. ఈ భయంకరాకారుడికి 3 రోజుల నుంచి తిండి దొరకలేదట. ఈ తాడి చెట్టు అంత పొడుగున్న రాక్షసుడు, ఇంత నల్లగా ఉన్నవాడు, కోరలున్నవాడు, ఎర్రని కళ్ళు కలిగిన వాడికి 3 రోజులుగా నో ఫుడ్, ఫుడ్ లేకపోవడం వల్ల నో బెడ్ దానివల్ల వాడికి తిరగడం తగినంత పని అయిందనమాట. తిండి లేకపోతే నిద్ర ఏం పడుతుంది? కడుపు కరకర కరకర మాడిపోతున్నప్పుడు నిద్రపోంటే నిద్రపోతాడు. అమ్మా ఆకలిరా బాబు అంటాడు. పీకి దాకా తింటేనే నిద్ర వస్తుంది. రాత్రికి ఇంటికి వెళ్ళి ఓ వాయి ఇడ్లీ వేయండి కడుపులో, గాఢంగా నిద్ర పడుతుంది. తిండి లేకుండా పడుకోమంటే వస్తుంది. అందువల్ల వీడికి తిండి లేక నిద్ర లేక, నిద్ర లేకపోవటం వల్ల నీరసం ఎక్కువైపోయి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. వాడికి అదృష్టవశాత్తు ఎదురుగుండా ఈ పద్మనాభుడు కనబడ్డాడు. అదృష్టవశాత్తు అని ఎందుకన్నానో తెలుసా? అలాంటి వాడు దొరకడం వీడి అదృష్టమే. అటువంటి వాడిని చూసినప్పుడే ఈ రాక్షసులకి విముక్తి వస్తుంది గనక. ఈ పద్మనాభుడిని చూడగానే వాడు ఆనందపడిపోయాట. అబ్బా 3 రోజుల తర్వాత నాకు బలి ఆహారం దొరికింది, వీడు బలే ఉన్నాడు, వీడిని తినేద్దాం అనుకున్నట్ట. పద్మనాభుడు కొంచెం పుష్టిగా ఉండేవాడు అండి, నాకు మళ్ళీ ఇలా సన్నగా కాకుండా కొంచెం ఆమాత్రం బలంగా కూడా ఉన్నాడు. ఆయన కేవలం పళ్ళే తిన్నాడు, అయినా ఆయనకు ఒళ్ళు వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలియదు. కొంతమందికి భగవంతుడు వరం ఇస్తాడు, చక్కగా అలాగా దెబ్బరొట్టిలా ఉంటారు. కొంతమంది పల్చని దోశలో ఉంటారు. ఎవడదృష్టం వాడిది, ఈయన కొంచెం దెబ్బరొట్టిలాగే ఉన్నాడు. ఈ దెబ్బరొట్టి తిందాం అనుకున్నట్టు ఈ రాక్షసుడు అనుకుని, ఆహా బలే దొరికావురా, బాగా పొతకరించి పోతలా ఉన్నావు అని అమాంతంగా వచ్చి 2 చేతులతో పట్టుకున్నాడు. అప్పుడే ఓం నమో నారాయణ అనుకుంటున్న ఈయన ఒక్క క్షణం కొంచెం కంగారు పడ్డాడు. ఎవడన్నా ఇంత తాడి చెట్టు అంత వాడు వచ్చి పట్టుకుంటే ఉలిక్కి పడ్డా? ఎంతైనా మానవుడే కదా ఆయన. ఉలిక్కి పడి అంతులని ధైర్యం తెచ్చుకుని, నన్ను నారాయణుడు రక్షిస్తాడు, రాక్షసాంతకుడి రక్షణకుండగా ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడని తక్షణం పుండరీకాక్ష రక్ష రక్ష అన్నాడు. ప్రచుక్రోశ, చుక్రోశ అంటే అరిచాడు, ప్రచుక్రోశ గట్టిగా అరిచాడు, ఎలుగెత్తి అరిచాడు అనమాట. పెద్ద గొంతుకుతో ఏమన్నాడు, దయాంబోధి నారాయణ వాసుదేవ పుండరీకాక్ష రక్ష అన్నాడు. ఈయనన్న పదాలు ఇప్పటికి కూడా అక్కడ కొండ మీద వాడతారు. వెంకటేశ దయా సింధో, వెంకటేశ దయా సింధో, శరణాగత పాలక త్రాహి మాం పురుష వ్యాఘ్ర రక్షోవశముపాగతం. వెంకటేశ్వర కరుణా సముద్ర రక్షించి భగవంతుడు. దయా సింధువు, సింధువు అంటే సముద్రం. దయా సింధువు, దయ అనే ఒక సముద్రం వంటి వాడు ఆయన. అనగా సముద్రానికి అంతం ఉందా? లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడ చూసినా సముద్రం కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి ఎల్లలేనట్టే ఆయన దయకు కూడా ఎల్లలేవు అనమాట. అంతటి దయా సముద్రుడు అనమాట. అంత కరుణ కలిగిన వాడు అని అర్థం. బాగా కరుణ కలిగిన వాడిని దయా సముద్రుడు అంటారు, కరుణా సముద్రుడు అంటారు. ఇంకా నువ్వు ఎటువంటి వాడి? శరణాగత పాలక. ఎవరైనా ఒక్కసారి శరణు అంటే చాలు, రక్షించు అని నీ దగ్గరకు వచ్చిన వాడిని పాలిస్తావు. శరణ ఆగత పాలక, శరణు రక్షించు అని దగ్గరికి వచ్చిన వాడిని శరణ ఆగత అంటారు. అటువంటి వాడిని నేనేం చేస్తాడు? పాలక, రక్షించేవాడా? రక్షించు అని దగ్గరకు వచ్చిన వాడిని ఎవడైనా రక్షిస్తావు నీవు. నారాయణ చక్రపాణి, చక్రం ధరించేవాడ. చక్రపాణి అంటే ఏమిటి? పాణి అంటే చెయ్యి, చేతిలో చక్రం ధరిస్తే చక్రపాణి. ఇవాళ చాలామంది చక్రపాణులు ఉండొచ్చు, వాడి చేతిలో చక్రం ఉండదు, కానీ ఆయన దగ్గర నిజంగా చక్రం ఉంటుంది కాబట్టి చక్రపాణి. ఆయన చేతిలో చక్రం ధరిస్తే చక్రపాణి అంటారు. కొన్ని కొన్ని పేర్లు విచిత్రంగానే ఉంటాయి, కానీ వ్యవహారంలో విష్ణువు అని అర్థం చేసుకోవాలి. గదాధరాన్ని పేరెడితే గద పట్టుకు తిరగమనే. అందువల్ల ఖడ్గపాణి అంటే ఖడ్గం చేతితో పట్టుకోమని కాదు. త్రిశూలేశ్వరు అని పేరెట్టారు ఒక ఆయనకి. నా పేరు త్రిశూలేశ్వరు కాబట్టి చేతిలో త్రిశూలం అమ్మా నాన్న అన్నట్టు కుర్రాడు వచ్చి. వాడికి త్రిశూలం ఇస్తే పక్కవాడిని పూడుస్తాడు లేని పని కూడా. కాబట్టి త్రిశూలేశ్వరు అంటే శివుడు అని గుర్తుపెట్టుకోవాలంతే. చక్రపాణి అంటే విష్ణువు. అలాంటి విష్ణుదేవ రక్షించు, రక్ష రక్ష, ఈ రాక్షసుడి నుంచి రక్షించు అని ముహుర్ముహు పదే పదే. ముహుర్ముహు అంటే ఒకసారి కాదు, పదే పదే అనమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అర్థం. భగవంతుడు తలుచుకున్నాడు, వెంకటేశ్వర రక్షించన్నాడు, లక్ష్మీకాంత విష్ణుదేవ వైకుంఠ గరుడధ్వజ రక్షించన్నాడు. అన్నాడో లేదో, శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం గిర్రం తిరుగుతూ అక్కడికి వచ్చేసింది. దానికి 1000 అంచులు ఉంటాయండి, ఆ చక్రానికి పదునుగా ఉండే అంచులు ఉంటాయి కదా, రంపపు ముళ్ళ వంటి పదులు, అటువంటి 1000 ఉంటాయి. అందుకే సహస్రారము అని పేరు దానికి. ఆ చక్రం కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతుంది, మంచి పదును కలిగింది, మహావేగంగా ఉంటుంది. విష్ణువునికి మారురూపం ఆ సుదర్శన చక్రం. ఆ చక్రం పరుగు పరుగును వచ్చింది. విష్ణువు చెప్పాట, సుదర్శనమా, ఈ పద్మనాభుడికి ఏదన్నా కష్టం వచ్చి నారాయణ అని నన్ను పిలిస్తే నువ్వు పరుగు పరుగును వెళ్ళి ఆ కష్టం తొలగించు, అతని జోలికి వచ్చిన వాడిని నరిగి అవతల పారే అన్నట్ట. అందుకే ఈ చక్రం మహాపరాక్రమంతో వచ్చింది. రావడంతో అక్కడికి వచ్చి రెండు చేతులతోటి ఈ పద్మనాభుణ్ణి పట్టుకుని ఎత్తి నోట్లో వేసుకోబోతున్న రాక్షసుడి తల పర్రును నరికేసింది. చూసారా, హోటళ్లలో కత్తి పెట్టుకుని పట 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 పొట్లకాయలు నరికేస్తారు, ఆనపకాయలు అలా కొట్టేస్తారు, అలా వీటి తలకాయ కూడా ఒక దెబ్బకి నరికి అవతల పారేసింది. తల తెగి పక్కన పడిపోయింది. రాక్షసుడి కింద పడి చచ్చిపోయాడు. వెంటనే పద్మనాభుడు రెండు చేతులు జోడించి, విష్ణు చక్రమా నీకు నమస్కారం, సమస్త లోకాలని రక్షించే దీక్ష కలిగిన నీకు నమస్కారం, నారాయణుని చేతిలో తామర పువ్వులా వెలిగే నీకు నమస్కారం, నీవు విష్ణువునికి మారురూపం వంటి వాడివి, నీ ఉన్న చోట జయం తప్ప అపజయం ఉండదు, అసలు నీకు తిరిగి ఎక్కడుంది, విష్ణువు అందుకే నిన్ను నిరంతరం దుష్ట శిక్షణ కోసం పంపిస్తూ ఉంటాడు, సమస్త లోకాలని రక్షించే మహాపరాక్రమ స్వరూప విష్ణువునికి మారురూపమా నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ చక్రం పద్మనాభుని భక్తికి మెచ్చుకొని, నాయన ఈ తీర్థం ఈరోజు నుంచి చక్ర తీర్థం అని పిలువబడుతుంది, సుదర్శన చక్రాన్ని నేను వచ్చి రాక్షసుణ్ణి సంహరించి నిన్ను రక్షించాను, అందువల్ల ఈనాటి నుంచి నా పేరు మీదుగా ఇది చక్ర తీర్థం అని పిలువబడుతుంది. ఈ చక్ర తీర్థంలో స్నానం చేసిన వాడికి భూతప్రేత పిశాచాలు ఉండవు, భూతప్రేత పిశాచాది భయం ఉండదు, జాతక దోషాలు పరిహారం అయిపోతాయి. నాకు ఏలినాడి శని ఉందండి, అర్ధాష్టమ శని ఉందండి, కుజదోషం ఉందండి, ఆ దోషం ఉందండి, ఈ దోషం ఉందండి, అత్తగారి దోషం ఉందండి, మామగారి దోషం ఉందండి, భర్తృదోషం ఉందండి, లేక సతీ దోషం ఉందండి అని ఎవరు బెంగపెట్టుకోకర్లా. ఎన్ని దోషములున్నా సరే ఒక్కసారి చక్ర తీర్థంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే ఈ దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది స్వయంగా సుదర్శన చక్రం పద్మనాభునికి వరమిచ్చి చెప్పిన మాట. నేను విష్ణువు యొక్క ఆజ్ఞతో లోకకంటకుడైన ఈ రాక్షసుని సంహరించాను అంటూ ఉండగానే చచ్చిపడిపోయిన రాక్షసుడి శరీరంలోంచి ఒక జ్యోతి పైకొచ్చింది. వాడు చూస్తూ ఉండగా అందమైన పురుషుడిగా మారిపోయి, సుదర్శన చక్రరాజా నీకు నమస్కారం, నీ వల్ల నాకు రాక్షస జన్మం నుంచి విముక్తి కలిగింది, ఈ భయంకర రాక్షస రూపంతో నేను ఎన్నో పాపాలు చేశాను, మనుష్యుల్ని తిన్నాను, జంతువుల్ని తిన్నాను, పక్షుల్ని తిన్నాను, చివరికి చిన్నపిల్లల్ని స్త్రీలను కూడా తినేశాను, తపస్సు చేసుకునే ఋషులను కూడా రాక్షస రూపంలో ఉన్నప్పుడు తిన్నాను, ఇన్ని పాపాలు చేసి కృశించిపోతున్న నన్ను నువ్వు చంపావు, నీ స్పర్శ వల్ల నాకు రాక్షస జన్మం నుంచి విముక్తి లభించింది, నేను గంధర్వుడిగా మారి తిరిగి మా గంధర్వలోకానికి వెళ్ళిపోతున్నాను అని ఒక నమస్కారం చేసి ఆ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. పద్మనాభుణ్ణి రక్షించిన చక్రం రాక్షసుడికి కూడా విముక్తి కలిగించిందన్నమాట. ఇప్పుడు ఈ కథ వింటున్న మునులకు అనుమానం వచ్చిందండోయ్, ఈ రాక్షసుడికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందా, వాడు పూర్వజన్మలో ఎవడు, భగవాన్ రాక్షస కోసం సోత పౌరాణికోత్తమ, ఓ పౌరాణికోత్తమ సోత, ఈ రాక్షసుడు ఎవడు, విష్ణు భక్తుడైన ఈ బ్రాహ్మణుణ్ణి ఎందుకు బాధించాడు, సుదర్శన చక్రం వాడి తల నరకగానే వాడికి అసలు రూపం ఎలా వచ్చింది, ఈ కథ అంతా చెప్పమని అడిగాట. అప్పుడు ఆయన, వాడికి కూడా ఒక పూర్వజన్మ చరిత్ర ఉంది అని మనకి సినిమాలతో ఇలా రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకుపోతారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్, ఒకప్పుడు అంటాడు, వెంటనే ఇలా గిర్ర గిర్ర అనేవో చక్రాలు తిరుగుతాయి, ఇదో ఫ్లాష్ బ్యాక్. అలా ఈ చక్రం చంపిన ఈ నీచక్రముడి వెనకాతలున్న ప్రాచీన కథ చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు వైకుంఠానికి మారు రూపమైన శ్రీరంగ క్షేత్రంలో వశిష్ఠాది మునులు యజ్ఞం చేశారు. భూలోకంలో శ్రీరంగం కూడా ఒక వైకుంఠం గుర్తుపెట్టుకోండి. విప్రనారాయణ సినిమా చూశారా మీరు? అందులో సుస్పష్టంగా ఏముంటుంది దేవాదేవి, విరజా నది ఏ శ్రీ కావేరీ పరమ పవిత్రమురంగా. విరజా నది అని వైకుంఠంలో ఒక నది ఉంది, ఆ నదియే కావేరీ నదిగా వచ్చింది. రంగనాథుడు అంటే విష్ణువే, శ్రీరంగం భూలోకంలో వైకుంఠం, అదొక వైకుంఠం. భూలోకంలో చాలా వైకుంఠాలు ఉన్నాయి. వెంకటాచలము వైకుంఠంతో సమానం, మన యాదగిరి క్షేత్రం వైకుంఠంతో సమానం, శ్రీరంగం వైకుంఠంతో సమానం. అందుకే ఇవన్నీ 108 తిరుపతులు కూడా చెప్పారు ప్రత్యేకంగా. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ తీర్థయాత్రలు చేయలేము. ఎందుకు చేయలేమో తెలిసినా, నమ్మకం ఉండదు వాటి మీద మనకి. చాలామందికి అనుమానం అసలు ఎందుకండి ఈ తీర్థయాత్రలు చేయాలి. వెంకటాద్రి గొప్పదంటారు, ఇంకో క్షేత్రము గొప్పదంటారు, ఇన్ని క్షేత్రాలు గొప్ప అంటారు. ఇన్ని క్షేత్రాలు గొప్ప అయితే ఏదో దానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ తీర్థయాత్రలు చేయాలి అని కొందరికి అనుమానం వచ్చింది. ఇలా ఎన్నో తీర్థయాత్రలు చేయగా చేయగా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఈ క్షేత్రాలలో ఉన్న మనుషులందరి మీద భక్తి తత్పరత ఏర్పడతాయి. ఇంట్లో కూర్చున్నవాడికి అది రాదు, తన పొట్ట తన కొంప అవే శాశ్వతం అనుకుంటాడు. పొద్దుటే లేవడం, 7 8 పెందరాళ్ళు లేచేట ఒక ఆయన, నేను చాలా ఎర్లీగా లేచిపోతానండి 8:00 ఆహా అంటే 8:00 లేవడం వాడి దృష్టిలో పెందరాళ్ళు లేవడం. ఇక 4 లేచే విశ్వనాథులు అంటే వాళ్ళు ఏమైపోతారో తెలియదు. 8 లేస్తే పెందరాళ్ళు లేవడంట, అంటే ఆదివారం వస్తే 10:00 or 11:00 లేస్తారనమాట. 11:00 లేస్తే లాభం ఉందిలేండి, అప్పుడు వంట చేసుకుని ఒకేసారి భోజనం చేసి రోజు ఒక పొట్టతో ఖర్చు వదిలిపోయి. అవునా, అసలు లేవడం లేదండి పొద్దుట ఎవరును. రాత్రి 12 అలా వాట్సాప్లు చూసుకుంటారు, ఏముంటుందో తెలియదు అందులో అనమాట. మొగుడు ఇక్కడ పడుకుంటాడు, పక్కనే పెళ్ళం పడుకుంటుంది, ఈవిడ ఇటు తిరిగి ఏం చేస్తున్నావు అని మొగుడికి పెడుతుంది మెసేజ్. వీడి ఇక్కడ నుంచి ఏం చేస్తా, ఏం చేయటం లేదు, మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏం చేయటం లేదు. ఇద్దరు పక్క పక్క నుండి మాట్లాడుకోవడంలా మాయదారి ఫోన్లు వచ్చేగల అయిపోయారు. ఈవిడటే ఈయనటే, ఇద్దరు వెన్నుపూసలే తప్ప అసలు ముఖాముఖాలే తెలియటం లేదు. ఆఖరికి పెళ్లిలో కూడానండి తలబ్రాలు పోయి అంటే వీడిల్లో చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆవిడ తలబ్రాలు పోసింది, ఈ ఫోన్ ములిగిపోయింది. ఓహో తలబ్రాలు పోయాలా అని వీడి ఈ ఫోన్ పక్కన పెట్టి ఈ తలబ్రాలు నెత్తి మీద వస్తూ ఉంటే అప్పుడు ఈవిడ మళ్ళీ వాట్సాప్. ఈలోపు పంతులు గారు చూసుకుంటాడు, భద్రం మర్చిపోయి ఈ గందరగోళంలో ఈ పెళ్లి కూతురిది పెళ్లి కూతురిది ఐఫోన్ ఎవడో కొట్టేశాడు, సేను వదిలిపోయింది. కాబట్టి ఏమిటో విచిత్రంగా మారిపోయారండి. కారు ఎక్కుతామా, కారులో ముగ్గురు కూర్చుంటే ఒక డ్రైవర్ గారు మాత్రమే చూసుకోవడానికి కుదరట్లేదు, కానీ మిగతా ముగ్గురు ఎవడు ఫోన్ వాడిది, ఆయన కూడా ఫోన్ చూసుకుంటే ఇంక అంతే సంగతి. ఈ మధ్య డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారంటే కారులోకి దోమలు వస్తున్నాయి, ఈ దోమలు కొట్టుకుంటూ స్టీరింగ్ వదిలేశాడు ఈయన. నాకు కంగారు, దోమలు ఏం కొడతానండి బాబు, ప్రవణ పోవండి అంటున్నా నేను. కలియుగం, ఈ ఫోన్లు పిచ్చి పెట్టేసిన తర్వాత ఎవరెవరితో మాట్లాడలేదు. దానివల్ల ఏమవుతుంది, రాత్రి 12 1 చూసుకుంటూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి అనమాట లాగుంట్లప్పటి నుంచి చూసేయటం అనమాట. ఇంతంత పిల్లలకు కూడా కళ్ళజోడే, కళ్ళు పోయేలాగా చూసేస్తారనమాట, తన్మయత్వంతో చూస్తారు. అసలు పురాణం చెబుతున్నప్పుడు కూడా ఇంత తన్మయత్వంతో వినరు, అందులో ఏమొస్తుందో తెలియదు అనమాట. తీర్థయాత్రలు చెయ్యాలి. తీర్థయాత్రలు చేయటం వల్ల క్షేత్రాల మీద భక్తి ఏర్పడుతుంది, అక్కడున్న భక్తుల చరిత్ర తెలుస్తుంది, భగవంతుని తత్వం తెలుస్తుంది, ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. కాశీ, గయా, ప్రయాగ, శ్రీరంగం, యాదగిరి, అహోబలం, శ్రీశైలం, ఈ క్షేత్రాలు తిరగ్గా తిరగ్గా మనకి చాలా సంస్కారం కలుగుతుంది. అది ఇంట్లో కూర్చుంటే జ్ఞానం రాదు. అప్పుడు ఏమవుతుంది, తిరుపతి గొప్పదే, పురుషోత్తమ క్షేత్రం పూరి గొప్పదే, యాదగిరి గొప్పదే, అహోబలం గొప్పదే, ఇవన్నీ చూడటం వల్ల వచ్చే పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం కలుగుతుంది, అప్పుడు ముక్తి వస్తుంది. అందుకని యాత్రలు చేయాలి, ఈ కథలు వినాలి. వెంకటాచలానికి వెడితే ముక్తి వస్తుందంటారు, లేక పూరికి వెడితే ముక్తి అంటారు, ఇంకో తోటికి వెడితే ముక్తి అంటారంటే ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుందిట, అప్పుడు కాశీలో మరణించి ముక్తి పొందుతాం. ఇలా ముక్తికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి, మన భక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి, ఆనందాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి, సంస్కారం ఇవ్వడానికి పురాణాలు క్షేత్రాలు ఉపయోగపడతాయి. అందువల్ల తీర్థయాత్రలు చేయకపోతే భూలోకంలో ఎవ్వడూ తరించడు. భగవంతుడు కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, వేదవ్యాసుల వారు 10,000 శిష్యులని వెంట పెట్టుకుని తన మహిమను విడిచి కాలినడకన తిరుగుతూ తీర్థయాత్రలు చేశాడు. నేను కూడా కలియుగంలో ప్రతి సంవత్సరం కనీసం 2-3 తీర్థయాత్రలు పెడుతున్నాను. చెయ్యాలి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, సంపాదన ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. అవకాశం ఉన్నంత వరకు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఒక వారమో 5 10 మాత్రం మన కోసం తీర్థయాత్రల కోసం కేటాయించొద్దు. నువ్వు తీర్థయాత్రలకి కొంత సమయం కేటాయించకపోతే యముడు నీకోసం తొందరగా సమయం కేటాయిస్తాడు. ఆయన వచ్చాక ఇంకా ఏమండి లీవ్ పెట్టుకోకుండా రావడం కుదరదంటే ఒప్పుకోట. ఇంకా ఆయన దగ్గర లీవ్ లెటర్లు లేవు, వీలునామాలు రాయడాలు ఉండవు, మనకి వీలు ఉండదు. ఇంతకాలం పట్టుకుపోతాడు ఆయన. ఇక ఆ తర్వాత తెలియదే ఉంది, కుంభీపాకం, అశిపత్రవనం, ఇలాంటి నరకాల్లో పడి, అయ్యో పద్మాకర్ గారు అన్ని రోజులు పురాణం చెబితే ఒక్కరోజు కూడా నాగోల్లో కృష్ణాలయానికి వెళ్ళలేదే, ఒక్క పురాణం వినలేదే, ఆయన చెప్పినట్టుగా తీర్థయాత్ర చేయలేదే, ఇప్పుడు ఈ నరకంలో నానా యాతన పడుతున్నాను అని ఏడుస్తాడు. ఏడిస్తే ఇప్పుడు ఏం లాభం, వెనక్కి రాలేడుగా. ఒకసారి నరకానికి వెళ్ళాక మళ్ళీ భూలోకంలోకి ఈ రూపంతో రాలేరండో. యముడికి ముగ్గుడు సినిమాలు చూడడానికి బాగుంటాయి, సత్యం భూలోకంలోకి వెళ్ళ కాదు. మళ్ళీ బతకడం అసంభవం, ఎప్పుడో తప్ప. ఆ బతికే అదృష్టవంతులు కూడా పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్ప బ్రతకలేరు. ఏ సాందీపని కొడుకు లాంటి వాడు, మార్కండేయుడు లాంటి వాడు, కొద్దిమందికి ఆ యోగం పడుతుంది. కాబట్టి ఆయు ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. వార్ధక్యం వచ్చాక ఎలాగో తిరగలేం కదా, 80 ఏళ్ళు వచ్చాక తిరగలమా? ఇప్పుడు కలియుగంలో 80 ఏళ్ళు అక్కర్లా, 50 ఏళ్ళకే అన్నీ అయిపోతున్నాయి, వాడి శరీరం అంతా పాడైపోయినట్టే. 50 ఏళ్ళకి అయ్యి బాబోయ్ లిఫ్ట్ లేదా అండి అంటుంది ఆవిడ. ఏది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కలేక, 50 ఏళ్ళకే లిఫ్ట్ కావాలి, 25 ఏళ్ళకి ఆటో కావాలి, 10 ఏళ్ళకే బస్సు కావాలి. ఎవరిని చూడండి, పూర్వంలో ఓపికలు కింద కూర్చుని పురాణం వినేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ప్రతివాడు కుర్చీలో కూర్చోకపోతే అయ్యి బాబోయ్ మోకాలు, అయ్యి బాబోయ్ మోకాలు అండవి. అందరికీ మోకాళ్ళు నొప్పులే, దిక్కుమాల మోకాళ్ళు ఉన్నాయి కాబట్టి నొప్పులు వస్తాయి. అవునా? కారణం ఏమిటంటే తిరిగే రోజుల్లో నడవకపోవటం, నడిచే రోజుల్లో నడవకపోవటం, సరైన ఆహారం తినకపోవటం, ఎప్పుడు చూసినా సోమరితనంతో కూర్చుని వాట్సాప్లు చూసుకోవడం, సీరియల్స్ చూడటం, టీవీలు చూడటం, వీటి వల్ల మన శరీరమునకు వ్యాయామం లేక శరీరం పాడవుతుంది. తీర్థయాత్రలు చేస్తే ఏమవుతుంది లాభం అనమాట? సంవత్సరానికి ఒకసారి అక్కడ వారం రోజులు అటు ఇటు తిరిగేస్తాం కదా గురువుగారితో, ఏడాపేడా కాశీలో రేవు ఎక్కి దిగేసరికి మన శరీరం మన స్వాధీనంలోకి వస్తుంది. భలే ఉందండి, ఇక్కడ తిరిగితే ఆకలి వేస్తుంది, బాగుంది, కాళ్ళ నొప్పులు తగ్గాయి అనిపిస్తుందిగా, ఇంటికి వచ్చి అక్కడ నడవడం మొదలెడతాం, లిఫ్ట్ ఖర్చు తగ్గుతుందండి, కరెంటు ఖర్చు తగ్గుతుంది, వ్యాయామం చేసి శరీరానికి ఆరోగ్యం తెచ్చుకుంటాం. ఇవన్నీ చెయ్యండి. కాబట్టి వీలున్నంత వరకు ఏం చేయాలి? తీర్థయాత్రలు చెయ్యాలి. అందువల్ల పూర్వకాలంలో మహానుభావులైనటువంటి ఋషులు తీర్థయాత్రకు వెళ్ళేవారు. వశిష్ఠాది మునులు, అత్రి వంటి మునులు పరమ పవిత్రమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి చేరారు. అక్కడ రంగనాథుడు పడుకుని ఉంటాడు, అలా పడుకుని కనపడతాడు. విశాలమైన విగ్రహం అది, చాలా పెద్ద విగ్రహం, స్వయంభూ విగ్రహం. ఆ స్వామివారు అంటే అంతా ఎంత కాదు, చాలా గొప్ప రూపం అండి అది. తంజావూరికి దగ్గరలోనే ఉంటుంది శ్రీరంగం. శ్రీరంగనాథుడిని చూడకుండా ఎవడుంటాడు? రామానుజాచార్యులు వారు అక్కడికి వెళ్ళే ఆలయం పైన నిలబడి ఓం నమో నారాయణ అని అష్టాక్షరీమంత్రం మొత్తం భక్తులందరికీ ఆయన ఉపదేశం చేసేశారు. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా. అంతపూర్వం ఆడవాళ్ళు చేసేవారు కాదు, అంతపూర్వం భక్తులకి అందరికీ అందేది కాదు. ఆ మహానుభావుడికి మనం రుణపడి ఉన్నాం, ఆయనకి దండం పెట్టండి. ఇంతకీ ఈ భూలోక వైకుంఠమైన శ్రీరంగంలో ఒకసారి చాతుర్మాస్య దీక్ష చేశారు ఎవరు? వశిష్ఠాదు, వశిష్ఠుడు, అత్రి మొదలైన వాళ్ళు అట్టవాళ్ళు. ప్రతిదినము కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని పూజించేవారు అన్నమాట. ఇలా ఉండగా కావేరీ నది దగ్గరికి ఒక రోజున ఒక గంధర్వుడు వచ్చాడు. వాడి పేరు సుందరుడు. వాడి నిజంగా సుందరుడే, అందగాడే. వాడికి 100 మంది భార్యలు. ఈ భార్యలతో తెల్లవారుజామున కావేరీ నదిలో ప్రవేశించి గొడ్డలిప్పి ఒడ్డును పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వాడు జలక్రీడలు ఆడటం మొదలెట్టారు. అసలు వస్త్రం లేకుండా నదిలోకి దిక్కకూడదు. నగ్న స్నానమాచరేత్తు, నగ్నముగా ఉండి నదిలో స్నానము చెయ్యకూడదు. అందున కార్తీక మాసం వంటి మాసాల్లో అసలు స్నానం చేయకూడదు. ఎప్పుడు గంగానది వంటి నదుల్లోకి గొడ్డలు లేకుండా దిక్కకూడదు అండి. చక్కగా తువ్వాలు కట్టుకుని మగవాళ్ళు పంచి కట్టుకునో, తువ్వాలు కట్టుకునో, గోచి పెట్టుకునో, ఏదో ఉంటుంది వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి. మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇవాళ పంజాబీ డ్రెస్ గుంజాబీ డ్రెస్ ఏదో గుడ్డ మొత్తం మీద ఒక చీరో ఏదో కట్టుకోకుండా స్నానం చేయకూడదు, మహాపాప. వీడు మొత్తం స్త్రీలతో సైతంగా వ్యవస్థుడే జలక్రీడలు ఆడటం మొదలెట్టాడు. ఎంతలో అక్కడికి వశిష్ఠ మహర్షి వచ్చాడు. పురుద్దుట తెల్లవారుజామున మొదలు పెట్టిన జలక్రీడలు మధ్యాహ్నమైనా మానలేదటండో ఈ సుందరుడు. కొన్ని మధ్యాహ్నం పూటనే వెళ్ళిపోవచ్చుగా, వాడికి సరదా పుట్టిందనమాట. అందులో గంధర్వలోకంలో ఇంత గొప్ప నదులు ఉండవు, కావేరీ నది చాలా బాగుంది, వాళ్ళకి చలిబాధ ఉండదు. అందుకని పొద్దున్నే మొదలెట్టి మధ్యాహ్నం అయినా సరే నీళ్లు చల్లుకుంటూ తెల్లకాలాటలలో అని పాడుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయమునకు వశిష్ఠుడు, అత్రి, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు ఇలాంటి మహామునులతో కలిసి కావేరి నదికి సంధ్యావందనానికి వచ్చాడు. మాధ్యాహ్నిక సంధ్యావందనానికి మధ్యాహ్నం పూట స్నానం చేసి సంధ్యావందనం చేసేవారు ఆ రోజుల్లో, అందుకోసం వచ్చాడు. ఆయన్ను చూడగానే స్త్రీలు సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. తాన్ ఋషీన్ అవలోక్యాత రామాహ తాహ భయకాతరాహ వాసాంస్య ఆచ్ఛాదయామాసు సుందరో నదు సాహసీ. అంతటి మహర్షిని, వశిష్ఠుడి వంటి విశిష్టుడైన మహర్షిని చూచి ఆడవాళ్ళు సిగ్గుపడి, అసలు బట్టలు లేకుండా స్నానం చేయడమే తప్పు, అందున పరమ పూజ్యుడు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు అంటే ఆయన వస్తున్నాడు, ఈ సమయంలో దిగంబరంగా ఉండకూడదని చకచకచక బిసబిస విసవిస ఒడ్డుకొచ్చి ఎవరు బట్టలు వాళ్ళు కట్టేసుకున్నారు. కానీ వీడో సుందరుడో ఏమాత్రం వశిష్ఠుడిని చూసి సిగ్గుపడలేదు. ఎర్రబడిన కళ్ళతో ఇలా ఎగాదిగా చూశాడు. వాడు సాహసవంతుడు. ఈ ఋషులు నన్నేం చేస్తారు, బోడి గడ్డం ఉన్నవాళ్ళు జుట్టు ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళ కోసం మేము బట్టలు కట్టుకోవాలా, మా జలక్రీడలు మానాలా, వాళ్ళకి నమస్కారం చెయ్యాలా, ఈ ఋషిగాళ్ళని మనం పట్టించుకోకూడదు, సాధువులని తిరస్కరిస్తే ఎంత నష్టమో ఈ కథ చెబుతోంది. మహాత్ముడైన వశిష్ఠుడు చూసి తిరస్కారంతో చూశాడు, బట్టలు కట్టుకోలేదు. ఏమయ్యా వశిష్ట, నువ్వు వస్తే నేను బట్టలు కట్టుకోవాలా, మా ఆడాళ్ళు సిగ్గుపడి బట్టలు కట్టారు, నేను కట్టను అని చూశాడు. అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడు, మూఢుడా, యస్మాత్ సుందర గంధర్వ దృష్ట్వా అస్మాన్ లజ్జయాత్వయా వాసో నాచ్ఛాతితం శీఘ్రం యాహి రాక్షసతాంతతః. సుందర, నువ్వు సుందరాకారుణ్ణిని అహంకరిస్తున్నావు, గంధర్వుణ్ణి మహిమ కలిగిన వాణ్ణి అనుకున్నావు, అందుకే నన్ను చూచి సిగ్గుపడలేదు. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించాలని తెలియదా, గొడ్డలిప్పు తిరుగుతావా? ఇదేమన్నా భూలోకంలోని దరిద్రపు సినిమా ఫీల్డా, మంచి సినిమా ఫీల్డా? ఆలోచించుకో, ఇలా బెత్తడి గొడ్డలు లేకుండా తిరుగుతూ పైగా తిరస్కారంగా నన్ను చూస్తావా? ఇదిగో నీవు చేసిన పాపమునకు నీకు శిక్ష విధిస్తున్నాను, భయంకరాకారంతో రాక్షసుడిగా మారిపోతావు. మారిపోయి 2 రోజులు 3 రోజులు 7 రోజులు 10 రోజులు ఒక్కొక్కసారి తిండి లేక మలమలమల ఆడిపోతావు. ఏడుస్తావు, అప్పుడు నీకు మంచినీడు దొరకవు, అన్నం దొరకదు. మూఢుడా, రాక్షసులకి ఆకలి ఎక్కువండి, ఆకలికి అన్నం దొరకకపోతే తిండి దొరకకపోతే వాళ్ళు పడే బాధ అంత అంతే కదా. సహజంగా మనకే ఆకలి ఇస్తేనే బాధపడతామే, అటువంటిది అంత కళేవరంతో ఉన్నవాడికి తిండి లేకపోతే ఏమైపోతాడు, విలవల్లాడిపోతాడు అనమాట. అలా విలవల్లాడిపో అని ఆయన ఏం చేశాడు, జటిలుండు కిటకిట నవ్వుతూ పండ్లు పటపట కొరుగుతూ కుటిలంబు భృగుటి ముడివడ కటకట కుటిలాత్మ అటమటంబున విద్య గొనుటయుంగాక గుట్టగుట్టలు గురువుతో నాయని కటకటంబడి కకపాలలు అని బూది కేలంగొని ఆసురియగు మాయ మాయడ ప్రయోగించి వంచి అపహసించితివి గావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును నశనంబునుగా మెసవి వసుధ వసియింపుమని బొసుమంబు తల్లి గుండె జల్లుమని కల్లువడి మునిదల్లదు పదపల్లవంబులందరెళ్ళి ఇట్లంటే అని మను చరిత్రలో అలసాని పెత్తన అద్భుతమైన వచనం రాస్తాడు. అంటే ఋషులకు కోపం వస్తే ఎలా వస్తుందో అల్లసాని పెత్తనవారు ఇందీవరక్షుడు వృత్తాంతంలో రాశాడు. ఆ కోపం అంతా వశిష్ఠుడిలో మనకు కనపడుతుంది అన్నమాట. అందుకే మనం పెద్దల కావ్యాలు చదవాలి. ఎంత గొప్ప వచనాలండి అల్లసాని వారివి. అసలు ఆ వచనాలు చదివితే భాష మీద పట్టొస్తుంది, నోరు తిరుగుతుంది. ఏక దాటిన ఒక పేజీ 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 వచనాలు ఉంటాయన్నమాట. అసలు ఇవాళ వాళ్ళకి నోరే తిరగకుండా పోయిందనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబు గుణదయంబునంగల విశేషంబులు శేష పణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేల లతా వలయంబుగు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబ గళదమృత దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమిడు సస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేలదైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత సంతత మత జల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్ప దభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబుగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఎల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగుంటి నెనుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగులుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే. ఇటువంటి పేజీలకి పేజీలు వాళ్ళు రాసిన గద్యాలు చదివి దాని అర్థం తెలుసుకుంటే యావత్ భాష మనకి చేతిలోకి వచ్చేదిటండి. పిల్లల చేత చదివించేవారు పూర్వం. నాకు మా నాన్నగారి దయ వల్ల, మా సుందర సౌరవ్ గారి గురువు గారి వల్ల వీటి మీద ఆసక్తి ఏర్పడి కష్టపడి ఒంటరిగా కూర్చుని నేనే చదివేసుకునేవాడిని. అసలు కనబడితే లోపల పడిపోవడమే, ఆకలి వేస్తే అన్నం కడుపులో వేసినట్టుగా కనిపించిన శ్లోకాలు, కనిపించిన పద్యాలు, వచనములు పచనమైపోయే లోపల అనమాట. అందుకే వాళ్ళ భాష మీద అంత పట్టు వచ్చేసింది. కానీ ఇటు సంస్కృతం, ఇటు ఆంధ్రం వీటిల్ని ఆ రోజులు అలా జీర్ణించుకున్నాం. ఇది నేను ఆత్మస్థుతి కోసం చెప్పట్లేదు, లేని పని గొడవ పొగుడుకోవడం కోసం నేను ఎందుకు పొడుకోవాలి, కానీ దానివల్ల లాభము లేదు. ఇది మీ పిల్లలకి పని చేయించండి అని చెప్పడానికి, విజ్ఞప్తి చేయడానికి మాట చెబుతున్నారు. ఇక్కడ చాలామంది మంచి మంచి పిల్లలు ఉన్నారు. మీరు తలుచుకుంటే ఒక వారం రోజుల్లో ఒక వచనం వాళ్ళ చేత కంఠస్థం చేయిస్తారు. ఇలా వచనములు మీకు జీర్ణమైతే వాళ్ళంతా తెలియకుండానే భాష మీద పట్టు నేర్చుకుంటారు, పట్టు పొందుతారు, భాష మీద ఆసక్తి వస్తుంది, మహాత్ములు అవుతారు. మన సంస్కృతిని సంస్కృతం ద్వారా రక్షించాలి. కాబట్టి సంస్కృతం, తెలుగు ఇవి రావాలి. వశిష్ఠుడికి కోపం వచ్చింది, పళ్ళు పటపట కొరికాడు, ఈ బురుకుటి ముడిపడిపోయింది, చెమట పట్టేసింది. అలా పళ్ళు పటపట కొరుకుతూ, ఎరా అత్యాచారాలతో జీవితాన్ని గడుపుతావా, దిగంబరుడవై స్నానం చేస్తావా, పరమ పవిత్రమైన ఈ నదిలో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా, దీనికి ఇదే ప్రాయశ్చిత్తం, నీకు శాపం ఇస్తున్నాను అని చేతిలో ఉన్న బూడిది వాడి మీద జల్లి నువ్వు రాక్షసుడివైపో, తాడి చిట్టంత రాక్షసుడివైపో, ఆకలి కల్లాడిపో, నీకు ఒక్కొక్కప్పుడు వారం రోజులు, 10 రోజులు, 3-4 రోజులు అన్నం దొరకక, ఆహారం దొరకక అల్లాడిపోతావు, అలా కొంతకాలం కృషించిపో అనగానే ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయేట్టు వాడు. వాడితో పాటు వాడి భార్యలు కూడా వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. మీరు శాపం పెట్టింది మా భర్తకు కాదు, మాకండి, మొగుడు లేకపోతే ఆడవాళ్ళకే కదండి బాధ. స్త్రీలకి పతి కంటే గొప్ప దైవం ఎవరు? ఈ సుందరుడు చాలా అపచారం చేశాడు, శిక్షించతగినంత అపచారం చేశాడు, అయినా మేము రక్షించమని కోరుతున్నాం. పతిహీనాతు యానారి శతపుత్రాపి సామునే విధవే తుచ్యతే లోకే తాసాం జన్మ నిరర్థకం. 100 మంది కొడుకులున్నా స్త్రీకి భర్తతో సాటి వచ్చేవాడు లేడు. ఆడవాళ్ళు సాధారణంగా మొగుడు పోతే చాలా బాధపడతారు, ఎక్కడో ఒక్కొక్క పక్కన పెట్టండి, మా ఆయన పోయాడా, ఎల్ఐసి నా పేరు మీదే పెట్టాడా అంది ఒక ఆవిడ. ఆవిడ అదృష్టం అది. కానీ అందరూ అలా అనలేరు, భర్త లేకపోతే ఉండలేరు. 100 కొడుకులు ఉన్నప్పటికీ భర్త లేకపోతే ఆ స్త్రీ పరమ బాధపడుతుంది, తన జీవితం నిరర్థకం అనుకుంటుంది. అందులో వార్ధక్యంలో భార్య లేని భర్త, భర్త లేని భార్య, ఇద్దరూ దుఃఖం చెందుతారటువంటి వయస్సులో ఉన్నప్పుడు ఏదో గడిపేస్తారు, కానీ రిటైర్ అయ్యాక వస్తుంది అనమాట. భార్యామణి చూడగాని ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపం అని ఈయన పడతాడు. ఆవిడ కూడా అంటుందన్నమాట, ఓ రాజా అని పాడుతుంది. వయసులో ఉన్నప్పుడు తెలియదు, కానీ రిటైర్ అయ్యాక ఎందుకో తెలియదు. కానీ 3 పిల్లలకు ఒకడి మీద ఒకళ్ళు కొంచెం ప్రేమ కలుగుతుంది, అప్పుడు కూడా కలగలేదంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ. సాధారణంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కువ మంది మాత్రం ఐకమత్యంతో ఉంటారు, కలిసి తీర్థయాత్ర పెడుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరిలో ఒకరు లేకపోయి రెండో వాళ్ళు ఉన్నప్పుడు పడే బాధ నేను చూశాను కాబట్టి చెబుతాను. ఏమండి మా ఆయనతో కలిసి తీర్థయాత్రకు వచ్చాను, ఆయన లేడండి అని ఏడుస్తున్నావిడ ఒక ఆవిడ. మా ఆవిడ లేదండి, ఇక నాకు భుజం పోయినట్టుందని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నాకు కనపడుతూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, అది సృష్టి రహస్యం. ఆ మధ్యన ఒక ఆవిడైతే రోజు 12 ఇడ్లీ వేసుకునేవాళ్ళం, ఇద్దరం చెరువు 6 ఇడ్లీ తినేవాళ్ళం, ఇప్పుడు ఆ 12 ఇడ్లీలు నేను ఒక్కదాన్ని ఆయన పేరు చెప్పి తినలేక యాత్ర పడిపోతున్నానండి అది అదో బాధ. సాంబార్లో ఉతుకు తింటుంది పాప. కాబట్టి ఏంటన్నమాట, భార్య భర్త అనే ఒక బంధం చాలా గొప్పది. మా భర్తని శపించి రాక్షసుని చేసావు, ఆయన లేకపోతే మేము ఉండలేము. శాపానికి ప్రాయశ్చిత్తం విధించవా, అపరాధం క్షమించవా? శాపానికి ఏదైనా అవధి అంటే ఒక లిమిట్, ఒక పరిధి ప్రసాదించవా? అతనికి శాప విముక్తి అయ్యేలా చేయవానగా. అప్పుడు ఆయన ఏమన్నాడు, నా వాక్కు వ్యర్థం కాదు, నేను అన్నానంటే జరగాలి, అయినా ఉపాయం చెబుతున్నాను. వీడు 16 సంవత్సరముల పాటు ఇలా రాక్షసుడిగా ఉంటాడు, ఆకలి కలమటిస్తాడు, దాహమునకు గజగజలాడతాడు, దొరికినప్పుడు తింటాడు. ఆఫ్టర్ 16 ఇయర్స్, 16 సంవత్సరముల తర్వాత అనుకోకుండానే వీడు వెంకటాద్రి మీదకు వెడతాడు. సమస్త పాపాలని హరించే పరమ పవిత్రమైన భూలోక వైకుంఠమైన వెంకటాచలానికి వీడు వెడతాడు. అక్కడ శ్రీవత్స గోత్రుడైన పద్మనాభుడనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన్ని ఈయన మింగాలనుకుంటాడు. అప్పుడు సుదర్శన చక్రం వస్తుంది, వీడి తల నరుగుతుంది, దాంతో మహర్షికి రక్షణ కలుగుతుంది. తీర్థమునకు చక్రతీర్థం అని పేరు వస్తుంది, అక్కడున్న తీర్థానికి చక్రతీర్థం అని పేరు వస్తుంది. మీ భర్త సుందరుడు రాక్షస శరీరం విడిచి తిరిగి సుందరాకారంతో సుందరుడనే పేరుతో గంధర్వుడిగా మారిపోతాడు, మీ దగ్గరికి వస్తాడు అని వరమిచ్చాడు. అదిగో ఆ సుందరుడే ఈ రాక్షసుడు. ఇప్పుడు సుదర్శన చక్రం వల్ల చచ్చి అసలు రూపం ధరించి వెంటనే 2 చేతులు జోడించి భక్తితో సుదర్శనుడికి నమస్కరించాడు. సుందరుడు స్తోత్రం చేశాట, మీరు కూడా చెప్పండి స్తోత్రం. సుదర్శన నమస్తేస్తు విష్ణు హస్తైక భూషణ, నమస్తే అసుర సంహర్తిరే సహస్ర ఆదిత్య తేజసే అనుజానీహి మాం గంతుం త్రిదివం విష్ణువల్లభ. భక్తితో ఓ విష్ణువల్లభ అంటే విష్ణువు నీకు భర్తను ఒక అర్థం, విష్ణువునికి కూడా నువ్వు వల్లభుడివి అనే అర్థం. అటువంటి నీకు నమస్కారం, నువ్వు పరమ శక్తివంతుడివి, సుదర్శనుడివి నీవు. అసలు సుదర్శన చక్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దర్శనము అంటే చూచుట. సుదర్శనుడు చూడగానే మనకు ఆహ్లాదం కలుగుతుంది, అందుకని మంచి చూపు కలిగిన వాడు, మంచి ఆకారం కలిగిన వాడు, అతన్ని దర్శనం చేస్తే మనకి శుభం కలుగుతుంది కనుక సుదర్శనుడు అని పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం. శ్రీ మహావిష్ణువు యొక్క హస్తములోను ఒక్కడివే నిజమైన ఆభరణానివి. సమస్త రాక్షసులని పరపరపర కోసి సంహరించే నీకు నమస్కారం. కోటి సూర్యుల కాంతితో ఉండే నీకు నమస్కారం. మమ్మల్ని అందరినీ తిరిగి కలిపావు, నీ దయవల్ల మా భార్యాభర్తలం కలుసుకుంటున్నాం అని నమస్కరించి ఇంకెప్పుడు భూలోకానికి రాను, వచ్చిన కావేరులో స్నానం చేసేటప్పుడు గుడ్డలిప్పి ఎవరికి అపచారం చేయను, బుద్ధి వచ్చిందని లంపలు వేసుకొని దివ్య విమానం ఎక్కి భార్యామణులు అప్పటికే విమానం తీసుకొచ్చారు ఈయన విముక్తి పొందుతాడని తెలుసుకుని, అందుకని భార్యలతో కలిసి విమానం ఎక్కి ఈ కింద ఉన్న పద్మనాభుడికి కూడా నమస్కరించాడు. నీ వల్ల నాకు విముక్తి కలిగింది, పద్మనాభ నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు పద్మనాభుడు సుదర్శన చక్రంతో ఇలా ప్రార్థన చేశాట, సుదర్శన చక్రమా, ఈ తీర్థం దగ్గరికి ఎవరైనా వచ్చి స్నానం చేస్తే, ఆ స్నానం చేస్తున్న వారికి ఏదైనా కష్టం వస్తే నువ్వు అదృశ్య రూపంలో వాళ్ళని రక్షించు, కనపడక్కర్లా, కలియుగంలో నువ్వు కనపడవు, కనపడకుండా రక్షించు, ఏదో రకంగా రక్షించు. ఈ కొండ మీదకొచ్చి చక్ర తీర్థములో స్నానము చేసే వారి రక్షణ బాధ్యత నీది అని ప్రార్థిస్తే అలాగే అంది చక్రం, సుదర్శన చక్రం అలాగే అని వరం ఇచ్చింది. అనంతరం చక్రం మాయమైపోయింది, తీర్థమునకు చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఎప్పటికీ పద్మనాభుడు ఆ తీర్థం దగ్గర అదృశ్య రూపంలో ఉంటాడు, అందుకే స్నానం చేసేవాళ్ళు పద్మనాభుడికి కూడా నమస్కరించి స్నానం చేస్తారు. అప్పుడు పద్మనాభుడు నెత్తి మీద ఇలా అంటాట, చేత్తో స్పృశిస్తాడు. కొంతమంది భక్తులకి ఆ స్పర్శ తగిలింది, అందువల్ల ఈ మాట చెబుతాను. మన భక్తుల్లోనే కొందరు స్నానం చేస్తే ఎవరో ఒకళ్ళు నెత్తి మీద కొట్టినట్టు అనిపించింది. గురువుగారు చెప్పిన పురాణం ఎప్పుడో విన్నారు కదా, ఈ పురాణం చాలాసార్లు చెప్పాను కదా, పద్మనాభానికి నమస్కారం అని భక్తితో నమస్కరించి ఆ చక్రతీర్థంలో స్నానం చేసిన వాళ్ళ నెత్తి మీద మృదువుగా ఎవరో తట్టినట్టు అయ్యింది, హస్త మస్తక స్పర్శం అయ్యింది. అలాంటి స్పర్శ పొందిన పుణ్యాత్ములు ఒక పెద్ద ఆవిడ ఇప్పటికి కూడా ఉన్నారు, 80 ఏళ్ళ ఆవిడ. అలాంటి పుణ్యాత్ముల్లాగా మీరు కూడా మారాలి. ఈసారి ఆ తీర్థంలో స్నానం చేయండి, పద్మనాభుణ్ణి తలుచుకోండి, నారాయణ అనండి, ఆయన అనుగ్రహం పొందండి. అందులో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఎంతమంది అండి ఈ వైకుంఠంలో వాళ్ళు వీళ్ళు కాదు, కొన్ని పిశాచాలు జాబాలి తీర్థంలో స్నానం చేసి విముక్తి పొందాయి. అర్జునుడు కూడా ఆ కొండ మీదకి వెళ్ళి తీర్థయాత్రల సమయంలో స్నానం చేశాడు. పూర్వం ఒకడు గురువుల్ని తిట్టి బేతాళుడిగా మారిపోయాట. గురువుల్ని ఎక్కువ తిడితే బేతాళుడు అని ఒక రూపం ధరిస్తారు, వీళ్ళందరికీ నాయకుడు మహాబేతాళుడు. ఆ మహాబేతాళుడే విక్రమార్కుడి దగ్గర ఉండేవాడు. ఆ మహాబేతాళుడి దగ్గర 14,000 మంది పరివారం ఉంటారు. వీళ్ళంతా పుణ్యబేతాళుళ్ళు. ఇది కాక ఇంకా సామాన్య బేతాళుడు, బేతాళుళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా ఎవరైనా బేతాళుడు ఎవరిని కోరుకుంటే చేయొద్దండి, మీకు మంచి కిటుకు చెబుతా. ఓ వారం రోజులు రోజు నన్ను తిట్టిపోయండి, ఆఫ్టర్ 1 వీక్ మీ పాపం పీక్కి వెళ్ళాక, శరీరం విడిచాక, ఆ తర్వాత ఎహెహెహే అని వేతాళుడిగా మారి ఏ అడవుల్లోనో అన్నమో రామచంద్ర మా గురువు గారిని తిట్టాను మా కర్మ కాలింది అనుకోవచ్చు. అలాంటి బేతాళుళ్ళు ఈ కొండ మీదకి వచ్చి జావాలి తీర్థంలో స్నానం చేసి విముక్తి పొందారు చాలామంది. ఇంకా ఒకరా ఇద్దరా, అంజనాదేవికి సంతానం లేరు. పూర్వం అంజనాదేవి కేసరి భార్య, ఆవిడికి పిల్లలు పుట్టలేదు. మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళింది. మతంగ మహర్షి, నాకు సంతానం ఎలా కలుగుతుంది అంటే, ఆయన 7 కొండల్లో కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తే నీకు సంతానం కలుగుతుందన్నాడు. అప్పుడు అంజనాదేవి మధ్యలో ఉన్న కొండ దగ్గరికి వచ్చింది. 7 కొండల్లో కొండ ఉన్నదే, ఆ కొండ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసింది. ఇప్పుడు దాన్ని అంజనాద్రి అంటున్నాం. ఆ రోజుల్లో వెంకటాద్రి యొక్క సమూహం అది. అక్కడికి వచ్చి 1000 ఏళ్ళు తపస్సు చేసిందండి. రోజు తపస్సు చేస్తూ ఉంటే ఆవిడకి వాయుదేవుడు ఒక పండు పట్టుకొచ్చి చేతిలో వేసేవాట. తిండి తినకుండా తపస్సు చేస్తే ఇవిడ ఎక్కడ పాడైపోతుందోనని ఆవిడ రోజు మధ్యాహ్నం తనంత తాను చేతిలో పడిన పండు తినేది. ఇలా అయ్యాక కొంతకాలం గడిచాక ఒకనాడు వాయుదేవుడు రుద్రవీర్యాన్ని ఒక ఫల రూపంలో పట్టుకొచ్చి చేతిలో వేశాడు. మీరు ఆంజనేయ వైపంలో విన్నారు, హనుమత్ వైపం చెప్పాను కదా, అందులో విన్నారు. ఇక్కడ ఒక్క ముక్కలో చెప్పాడు క్లుప్తంగా. రుద్రవీర్యమునే ఒక పండు రూపంలో చేతిలో వేశాడు వాయుదేవుడు అంజనాదేవి చేతిలో. ఆవిడ తినగానే గర్భం ధరించింది. ఆవిడ కోపం వచ్చింది, ఎవడ్రా పరమ పతివ్రతనైన నన్ను గర్భవతిని చేసింది, తపస్సు చేసుకుంటున్న గర్భానికి మూల కారణం ఎవడో చెప్పకపోతే వాడిని శపిస్తానగానే వాయుదేవుడు వణికిపోతూ పురుష రూపం ధరించి, అమ్మా నేను వాయుదేవుణ్ణి మహాబలవంతుణ్ణి, నీకు పాతివ్రత్య భంగం కాలేదు, రోజు నీకు పండు ఇస్తున్నాను తింటున్నావు, అలాగే రుద్రవీర్యమును పండుగా మరిచి నీ చేతిలో వేశాను, అది నువ్వు తిన్నావు, అంతటి అమోఘమైన రుద్రుని యొక్క తేజస్సు నీ కడుపులోకి వచ్చింది, కాబట్టి ఇది నీకు వరం, వరం వల్ల పుత్రుణ్ణి పొందావు, నీకు గర్వకారకుడైన మీ కుటుంబానికి పేరు తెచ్చేవాడు ఒకడు పుడతాడనగానే ఆవిడ సంతోషించింది. కేసరి కూడా అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. అంజనాదేవి కొడుకు కనుక ఆయన ఏమన్నారు, ఆంజనేయుడు అన్నారు. ఆ అంజన తపస్సు చేసిన పర్వతమే ఈనాడు అంజనాద్రి అని పిలువబడుతోంది. అక్కడ ఆంజనేయుడి విగ్రహాన్ని కూడా ఆ మధ్యకాలంలో టీటీడీ వాళ్ళు పెట్టారు. మన ఆంజనేయుడు పుట్టింది అక్కడ, అందుకే హీజ్ తెలుగు పెరసం. కాబట్టి ఆంజనేయుడు తెలుగువాడు, ఆయన అక్కడే తపస్సు చేశాడు, అక్కడే చదువుకున్నాడు. ఏది సూర్యుడిని పట్టుకోవడానికి వెడితే ఇంద్రుడు వజ్రం దెబ్బ కొట్టగానే డామ్మని కింద పడి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి వరాలు పొంది అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆంజనేయుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా వెంకటాద్రి యొక్క శ్రేణిలో ఒక శ్రేణి మీద ఒక పర్వతం దగ్గర ఆంజనేయుడు కూడా పుట్టిన దివ్యస్థలం అది. ఒకళ్ళిద్దరు కాదు, యుగయుగాలుగా ఎంతో మంది మహానుభావులు అక్కడికి వచ్చారు, తపస్సులు చేశారు, తీర్థయాత్రలు చేశారు, స్నానాలు చేశారు, దానాలు చేసి తరించారు. ఇది వెంకటాచల మహాత్మ్యం. ఈరోజుతో మనకి స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండంలోని వెంకటాచల మహాత్మ్యం పూర్తయింది. ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని శ్రద్ధగా 10 రోజుల పాటు ఉన్న వాళ్ళందరికీ జీవితంలో దుర్దశ ఉండదు, దశ మారుతుంది, దశ పెరుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. వెంకటాచలంలో సంవత్సరం పాటు తపస్సు చేసిన ఫలితం కూడా వస్తుంది, కానీ సంవత్సరం తపస్సు చేసిన ఫలితం. ఇక రేపటి నుంచి పూరీ జగన్నాథస్వామి వారి యొక్క మహామహిమని మనం తెలుసుకుంటాం. దానికి పురుషోత్తమ మహాత్మ్యం అని పేరు. అదయ్యాక బదరీ మహిమ. ఇలా ఇంకా మనకి 8 రోజులు ఉన్నది. 8 రోజుల్లో మిగతా మహిమల్ని మనం తెలుసుకుంటాం. అప్పటికి 18 రోజులుగా మనం చెప్పుకునే వైష్ణవఖండము యొక్క సంపూర్ణత్వం అవుతుంది, వైష్ణవఖండ ప్రవచనం పూర్తి అవుతుంది. నెక్స్ట్ విడత ఎప్పుడో తర్వాత చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.